ఓం శ్రీ సాయిరాం రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ లో అందించే ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమస్వరూపుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతృలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం ప్రతి గురువారం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వర్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్. స్వామి తమ దివ్యోపన్యాసాల్లో ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు, లైఫ్ ఇజ్ ఎ జర్నీ. ఈ జీవితం అనేది ఒక ప్రయాణం వంటిది. మనం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, మనం ఒక ప్రయాణానికి ఉపక్రమించినప్పుడు దానికి ఒక సోర్స్ ఉంటుంది, ఒక డెస్టినేషన్ ఉంటుంది. అంటే ఒక ప్రయాణం ప్రారంభించే పాయింట్ ఉంటుంది, చివరికి చేరే ఒక గమ్యం ఉంటుంది. ఆ ప్రయాణం జాగ్రత్తగా సాఫీగా సాగాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనం ఒక వెహికల్లో వెళ్తున్నాం. ఆ బండి జాగ్రత్తగా రోడ్డు మీద మొట్టమొదటిగా నడవాలి. డ్రైవ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ధ్యాసను ఉంచి దాన్ని డ్రైవ్ చేయాలి. ఎదురుగా వస్తున్న పాసింజర్స్ కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ఎదురుగా వస్తున్న వాహనాలకి ఏమాత్రం దెబ్బ తగలకుండా దాన్ని దాటించుకుంటూ పక్కకి పక్కకి జరుపుకుంటూ జాగ్రత్తగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ని దారిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, ఏ ట్రాఫిక్ రూల్ని కూడా అధిగమించకుండా అతిక్రమించకుండా మనం జాగ్రత్తగా సాఫీగా ప్రయాణాన్ని చేసినట్లయితే, అది మనం గమ్యాన్ని చేరటానికి చాలా దోహదపడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం గమ్యాన్ని చేరగలుగుతాం. ఆ జాగ్రత్తలేంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, అదే క్రమశిక్షణ. మొట్టమొదటిసారిగా నేను స్వామివారి కళాశాలలో జాయిన్ అయినప్పుడు వార్డెన్ సార్ దగ్గరికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగానే, అక్కడ మా పేరు నమోదు చేసుకుంటున్న సమయంలో వార్డెన్ సార్ వెనకాతల కూర్చున్నటువంటి కుర్చీ వెనకాతల గోడ మీద స్వామి తాలూకాక అందమైన చిత్రపటం కనిపించింది. ఆ చిత్రపటంలోని కిందని ఒకే ఒక సెంటెన్స్ రాసున్నది. అది చూడంగానే మనసులో ఒక తెలియని అందమైన భావన ఒకటి కలిగింది. ఆ లైన్ ఏంటంటే, ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దిస్ కాలేజ్ ఈస్ డిసిప్లిన్ అన్నారు. ఈ విద్యా సంస్థలో, ఈ హాస్టల్లో మీ అందరికీ విద్యను అభ్యసించడానికి నేను వాడే ఈ లాంగ్వేజ్ గాని భాష గాని మాధ్యమం ఏమిటి అంటే క్రమశిక్షణ. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మనకి ఎన్నో విధాల తర్ఫీదును అందిస్తూ ఉంటారు. ఇది చేయకండి, ఇది చెయ్యండి, ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు మంచిది అని ఎన్నో విధాల మనకి బోధిస్తుంటారు. ఒక ఉదాహరణ, మన తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడూ టైంకి లేచి మన కాలకృత్యాలను జాగ్రత్తగా తీర్చుకుని స్కూల్కి టైంకి పంపించే ఒక అలవాటును మనకి ఏర్పరుస్తారు. చిన్నగా ఉన్నప్పుడు మనం మంచం నుంచి లేచి బద్ధకం తీర్చుకుని స్కూల్కి ఉపక్రమించడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ ఆ నిర్దిష్టమైన సమయానికి మనం స్కూల్ చేరినప్పుడు టీచర్ దగ్గర నుంచి తిట్లు తినకుండా, హాయిగా మనం స్కూల్లో సమయాన్ని గడిపి తిరిగి టైంకి బెల్ కొట్టినప్పుడు వెనక్కి ఇంటికి ఆనందంగా రాగలుగుతాం. కాని అదే స్కూల్లో మనం ఎప్పుడైతే లేట్గా ఎంటర్ అవుతామో స్కూల్లోకి, టీచర్ దగ్గర నుంచి మనం దెబ్బలు కాస్తాం, తిట్లు తింటాం, ఇలాంటి పర్యవసానం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే మన తల్లిదండ్రులు మనల్ని టైంకి వెళ్ళండి రా స్కూల్కి అని చెప్తూ ఉంటారు. స్వామి కూడా ఏ సమయానికి ఏ పని నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన కాలంలో ఎలా చేయాలి, మంచిగా చేయాలి అని అనుకుంటూ మనం ఎలా చేయాలి అని చెప్పేది ఈ క్రమశిక్షణ. లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్. భగవంతునితో జీవితం అసలైన విద్య అంటారు. ఆ విద్యను నేర్పించడానికి భగవంతుడు ఈ క్రమశిక్షణ అనేటువంటి మాధ్యమాన్ని ఉపయోగిస్తారు. మరి ఈ క్రమశిక్షణ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి అంటే, స్వామిని మొట్టమొదటిసారి దర్శించుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి? ప్రతిరోజు ఉదయం 6:30-7 గంటలకి తప్పకుండా ఆ తలుపు తెరుచుకుని ఆ దివ్య మంగళ విగ్రహం ఎంతో అందంగా ఎంతో సరళంగా అలా పూర్ణచంద్ర సభామండపం నుంచి నడుచుకుంటూ భక్తుల మధ్య నుంచి ఎంతో అలవోకగా స్వామి అలా తేలియాడుతూ నడుస్తూ మన మధ్యకు వస్తూ ఉంటారు. స్వామి మాట్లాడే మాట, చెయ్యి కదిపే విధానం, ఉత్తరం తీసుకునే విధానం, స్వామి పాడే పాట, స్వామి నడిచే నడక, అన్ని ఎంతో క్రమశిక్షణతో ఎంతో వినమ్రతతో కూడి ఉంటాయి. అందుకే స్వామి ఎప్పుడు అంటారు, జీవితంలో మనం పైకి ఎదగాలంటే, జీవితంలో మనం ఏదన్నా సాధించాలి అంటే రెండు చాలా ముఖ్యమైనవి. ఒకటి వినమ్రత, ఇంగ్లీష్లో దాన్ని హ్యూమిలిటీ అంటారు. రెండవది డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే మనం అలవర్చుకున్నామో తప్పకుండా మన జీవితం బంగారు బాటగా సాగుతుంది. మనం దేన్నైనా సాధించే శక్తిని మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు అని గుర్తుపెట్టుకోమని చెప్తారు మన స్వామి. మరి ఈ క్రమశిక్షణ గురించి మనం తెలుసుకునే ముందర, మనం మాట్లాడుకునే ముందర అసలు స్వామి క్రమశిక్షణ గురించి ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి విందాము.
ఎట్టి విద్యను జగతిని ఎరుగనట్టి, ఎట్టి విద్యను జగతిని ఎరుగనట్టి, పక్షి జాతులు మృగములు పరమమైన నియమమును గూర్చి నియమమును గూడి జీవించమెచ్చియుండ తెలివి కలిగిన నరునకు ఈ తెలివి లేదే, తెలివి కలిగిన నరునకు ఈ తెలివి లేదే. ప్రేమస్వరూపులారా, క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమము అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు, నియమం లేకపోవటమే శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితములో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళలు యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుణమంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు, ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతీయే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
మరి ఈ క్రమశిక్షణ అనేది మన జీవితంలో ఎలా పాటించాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చిన్ననాటి నుంచి మనం ఈ క్రమశిక్షణని అలవర్చుకుంటే పెద్దయిన తర్వాత మన యొక్క సత్శీలాన్ని పెంపొందించుకున్న వాళ్ళమవుతాం. మరి ఇది ఎలా చేయాలి అని ఒకసారి ఆలోచిద్దాం. ఒక చిన్న ఉదాహరణ. ఒక తండ్రి తన కొడుకుని తాను పెంచినటువంటి ఒక మామిడి తోటకు తీసుకువెళ్తాడట. తీసుకువెళ్ళినప్పుడు అన్ని చోట్ల ఆ చిన్న కుర్రవాడు ఎన్నో మామిడి చెట్లను చూస్తాడు. అందంగా మామిడి పళ్ళు, మామిడి కాయలు అన్ని చక్కగా పెరిగినటువంటి ఆ వనంలోకి, మామిడి తోటలోకి వెళ్లారు ఇద్దరును. చాలా పరిశీలనగా ఆ అబ్బాయి చూస్తున్నాడనమాట ఆ మామిడి చెట్లన్నింటిని. అన్ని బాగానే పళ్లను అందిస్తున్నాయి, కానీ ఒకే ఒక్క చెట్టు ఒక మూలని చాలా చిన్నదిగా వంకర టింకరగా పళ్లు లేకుండా, ఒక విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అంగవిహీనంగా కనిపిస్తున్నది ఆ చెట్టు. ఒక రూపు లేదు దానికి, వంకర టింకరగా ఉన్నది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి అడుగుతాడనమాట, నాన్న ఇన్ని చెట్లు ఇంత బాగా మీరు పండించారు, కాని ఎందుకు అదొక్కటే అట్లా ఉన్నది అని ప్రశ్నిస్తాడు కొడుకు నాన్నని. అప్పుడు నాన్న దానికి సమాధానంగా ఏం చెప్తాడంటే, నాన్న ఇది ఇవన్నీ నాకు, ఆ చెట్టు అంటే నాకు అన్నిటికన్నా ప్రాణ సమానమైనది. చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఎంతో ప్రీతిగా నేను చూస్తూ వచ్చాను. మరి దాన్ని నేను ఏమాత్రం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే దానికి ఈ మిగతా చెట్లన్నింటికి నేను అవి మొక్కగా ఉన్నప్పుడు చక్కగా దానికి ఒక రాయి కట్టి దానికి ఒక దిశానిర్దేశం చేశాను. అవి నిటారుగా పెరగడానికి నా ప్రయత్నం నేను చేశాను, చక్కగా ఎరువులు అందించి చక్కగా నీరు పోసి. కానీ ఈ చెట్టుకు మాత్రం నేను ఏ రాయి కట్టకుండా వదిలేశాను దాన్ని. ఎందుకంటే దాన్ని ఏమాత్రం బాధ పెట్టడానికి నేను ట్రై చేయలేదు అని కొడుక్కి చెప్తాడనమాట. అప్పుడు కొడుక్కి అర్థమవుతుంది, నాన్న మొక్క చిన్నగా ఉన్నప్పుడే దానికి రాయి, బరువైన రాయి కట్టినట్లయితే అది తిన్నగా పెరుగుండేది కదా నాన్న, ఇది కూడా ఎంతో మధురమైన ఫలాలు ఇచ్చే ఒక వృక్షంగా తయారది కదా నాన్న అని అనగానే అప్పుడు ఆ నాన్న చెప్తారు, చూసావా ఇది నీకు నేర్పించడానికి నేను ఈ వనంలోకి నిన్ను తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణను నీకు అలవాటు చేశాను కాబట్టి నువ్వు ఈ స్థాయికి వచ్చి ఈ సమస్యకి ఒక పరిష్కారం నువ్వు అందించగలిగావు అని ఆ కొడుక్కి ఆ తండ్రి చెప్తాడు. ప్రేమ ఎప్పుడైతే ఇద్దరు మనుషుల మధ్యన ఉన్నదో అప్పుడు ఆ ప్రేమ వల్ల ఎదుటి మనిషి ఉత్తమమైన స్థానానికి చేరాలి అని అనుకున్నప్పుడు కొంచెం కఠినంగా అని అనిపించినా సరే దానికి తగినటువంటి ఆ ప్రయత్నం మనం చేస్తే, క్రమశిక్షణను పాటిస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని స్వామి చెప్తారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ. విద్యార్థులకి స్వామికి ఎంతో చక్కని అనుబంధం, అందరికీ తెలిసిన విషయమే. విద్యార్థులకి స్వామిని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి అన్న తపన ఎప్పుడూ ఉంటుంది. ఒక విద్యార్థికి, కొత్తగా జాయిన్ అయిన ఒక విద్యార్థికి ఈ విధంగానే కలిగింది, అరే స్వామిని నేను, మాకు యూజువల్ గా కాలేజ్ 3 గంటలకి ముగుస్తుంది, 3 గంటలకు ముగిసిన తర్వాత టీ స్నాక్స్ తిన్న తర్వాత స్వామి దర్శనానికి 3:30 వస్తాము లైన్స్ లో. ఈ అబ్బాయి ఏం చేశాడంటే లాస్ట్ అవర్ ని స్కిప్ చేసేసి స్వామి ఆ రోజుల్లో 2 గంటలకు వచ్చేవారు దర్శనానికి. సో ఆ మొట్టమొదటి దర్శనం చేసుకోవాలి అన్న ఒక ఆతృతతో ఒక తపనతో ఆ అబ్బాయి లాస్ట్ అవర్ మిస్ చేసేసి ఎన్నో రోజులు, ఒక 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 1 వారం రోజులైంది, 1 వారం రోజులు కూడా మందిరానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకునేవాడు. స్వామి కూడా ఎంతో అందంగా చక్కగా దర్శనం ఇస్తూ ఈ అబ్బాయిని పలకరిస్తూ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయేవారు. 3:30 అయ్యేసరికి పిల్లలంతా వచ్చేసేవారు. ఈ అబ్బాయి మాత్రం ఫస్ట్ లైన్ లో కూర్చుని ప్రతిరోజు 1 వారం రోజుల పాటు అందరితో సరదాగా గడిపి స్వామి తాలూకా అనుగ్రహాన్ని పొందాడు. అన్ని అబ్జర్వ్ చేస్తున్న మన వార్డెన్ సార్ ఏం చేశారంటే, ఈ అబ్బాయికి ఎట్లా చెప్పేది, స్వామి ప్రతిరోజు కూడా ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారు, కరెక్ట్ దారిలో ఈ అబ్బాయిని ఎట్లా తీసుకొచ్చేది అని ఒక ఆలోచన ఆయనకు కలిగింది. 8వ రోజు ఏం జరిగిందంటే, స్వామి ఈ అబ్బాయి వచ్చాడు. వార్డెన్ సార్ ని స్వామి లోపలికి రమ్మన్నారు. లోపలికి పిలిచి, ఎందుకు ఈ అబ్బాయి ప్రతిరోజు అర్లీగా వస్తున్నాడు దర్శనానికి అని ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఇదే అదనుగా తీసుకుని వార్డెన్ సారు ఆ అబ్బాయిని హాస్టల్కి వెళ్లిన తర్వాత లోపలికి పిలిచి, బాబు స్వామి ఇట్లా అడిగారు, నువ్వు ఎందుకు ప్రతిరోజు కాలేజ్ మిస్ చేసి నువ్వు స్వామి దర్శనానికి వస్తున్నావు అని అడిగారు. అందుకోసమై మరి దీనికి పర్యవసానంగా ఒకే ఒక పనిష్మెంట్ నీకు ఇవ్వడం జరుగుతుంది, నువ్వు నెక్స్ట్ 4 రోజులకు కూడా ఏమాత్రం ఫస్ట్ లైన్ లో వెళ్లటానికి అవకాశం లేదు, అందరికన్నా లాస్ట్ లో నువ్వు వెళ్లాలి అని ఒక పనిష్మెంట్ ఇచ్చారన్నమాట అబ్బాయికి. ఆ అబ్బాయి ఎంతో కృంగిపోయాడు. స్వామి అదేంటి స్వామి, నేను మిమ్మల్ని దర్శించుకోవాలని కదా, నేను తపనతో నేను ముందర వచ్చాను, ఎందుకు నాకు ఈ శిక్ష అనుకుని మొదటి 2 రోజులు చాలా బాధపడ్డాడు. ఉన్న 400 మంది స్టూడెంట్స్ వెళ్లిపోయిన తర్వాత 401 మందిలాగా లాస్ట్ ఆఖరిగా తను మెల్లగా నడుచుకుంటూ వెళ్లేవాడు. ప్రతిరోజు వెనకాతలు కూర్చునేవాడు. స్వామి దర్శనానికి వచ్చి పాపం దగ్గర నుంచి కూడా దర్శనం అయ్యేది కాదు. ఇలాగా 1 వారం రోజులు జరిగింది. 1 వారం రోజులు జరిగిన తర్వాత ఆ అబ్బాయి కనిపించింది, నా ప్రయత్నం కూడా నేను చేయాలి కదా స్వామిని చూడటానికి అని అనుకుని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి తను మాకెప్పుడైతే కాలేజ్ విడిచిపెట్టిన తర్వాత టీ స్నాక్స్ ఇస్తారో హాస్టల్లోని, సరే స్వామి మీకోసం నేను ఇది చేస్తున్నాను, టీ స్నాక్స్ నేను మానేసి కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే నేరుగా నేను లైన్లో నా మ్యాట్ పెట్టుకుంటాను అని చెప్పి తను టీ కాఫీ స్నాక్స్ వదిలేసి ప్రతిరోజు అప్పటినుంచి కాలేజ్ నుంచి పరిగెట్టుకుని వచ్చి హాయిగా క్లాసెస్ అయిన తర్వాత తన లైన్లో మ్యాట్ పెట్టుకుని అందరికన్నా ముందరొచ్చే అలవాటు తయారు చేసుకున్నాడనమాట. అలాగా ఒక 15 రోజులైంది. 15 రోజులు ఇక 15 రోజులు మొత్తం 4 రోజులైన తర్వాత ఒకరోజు ఈ అబ్బాయికి స్వామి వచ్చారు దర్శన లైన్లోని. లోపలికి పిలిచారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. ఈ అబ్బాయి ఆనందానికి అవధులు లేవు, కానీ ఒక విధంగా కోపంగానే ఉన్నది ఆ అబ్బాయికి స్వామి మీద. ఎందుకంటే స్వామి ఇన్నాళ్లు దూరం పెట్టారు. కానీ స్వామి ఎంతో ప్రేమతో ఆ అబ్బాయిని పిలిచి, చూసావా నువ్వు నా కోసం నా దర్శనం చేసుకోవాలి, నాతో మాట్లాడాలి అన్న తపనతో నువ్వు టీ స్నాక్స్ వదిలేశావు, అది నేను జాగ్రత్తగా చూశాను, నువ్వు సాధన చేశావు బంగారు, అందుకు నేను నిన్ను పిలిచి ఈరోజు మాట్లాడాలి అనే భావన నాకు కలిగింది, ఆ ప్రేమతో నిన్ను పిలిచాను ఈరోజు అంతేగాని అని చెప్తూ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఆ అబ్బాయికి కన్వే చేశారు స్వామి. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం బంగారు, క్రమశిక్షణ నువ్వు పాటించినట్లయితే నీకు ఉన్న దాంట్లో నువ్వు అడ్జస్ట్ చేసుకుని నీవు కావలసింది సాధించగలిగినట్లయితే భగవంతుడు నీకు తప్పకుండా సాయపడతాడు అని చెప్పారు స్వామి. అప్పటినుంచి ఆ అబ్బాయి ఎంతో చక్కగా కాలేజీలో హాస్టల్లో క్రమశిక్షణను పాటించి స్వామి మెప్పును పొందారు. చూశారా, మనం స్వామి కోసం ఏదన్నా చేయాలంటే క్రమశిక్షణను వదిలిపెట్టక్కర్లేదు అని స్వామి ఈ ఉదాహరణను మనకి ఇచ్చారు. మేమంతా కాలేజీలో హాస్టల్లో చదువుకున్నప్పుడు ప్రతి దానికి కూడా ఒక గంట ఉండేది, ఒక బెల్. లైఫ్ గోజ్ ఆన్ బిట్వీన్ బెల్స్ అని మేము అనుకునేవాళ్ళం సరదాగాని. ఎందుకంటే మార్నింగ్ సుప్రభాతం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుని నైట్ ప్రేయర్ చేసి పడుకునేంత వరకు కూడా ప్రతిదానికి మధ్యలో బెల్. ఎందుకు అంటే అది మనలో అలర్ట్నెస్ తీసుకొని వస్తుంది. ఇది చేసే సమయం ఆసన్నమైంది, ఇది చేసే సమయం ఆసన్నమైంది. ఇలా మనం అలవర్చుకోవడం వల్ల మన జీవితంలో చాలా అలర్ట్ గా ఎప్పుడు రెడీగా ఉండే ఒక అవకాశాన్ని మనకి ఇస్తుంది. అందుకోసం స్వామి అందించినటువంటి ఈ హాస్టల్ కి ఒక కృతజ్ఞతాభావంగా మేము తెలుపుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి ఈ చిన్న పాట తర్వాత తిరిగి మనం క్రమశిక్షణలో స్వామి ఏం చెప్తారనేది విందాం.
పాటలయందు మాటలయందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటలయందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటలయందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండేటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
ఎంత అందంగా చెప్పారు స్వామి. మనం ఏ రంగంలో రాణించడానికైనా సరే ఈ క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని స్వామి చెప్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇందాక స్వామి అన్నట్లు ఆటల యందు, పాటల యందు, మాటల యందు ప్రతి దాంట్లో కూడా క్రమశిక్షణ ఎంతో అవసరం మనకి. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మాకు ఒక కాన్వకేషన్ డ్రామా. ప్రతి నవంబర్ 22 ఇన్స్టిట్యూట్ కి కాన్వకేషన్ డ్రామా అనేది ఒక ఆచరణగా స్వామి పెట్టినటువంటి ఒక విధానం. మరి ఈ కాన్వకేషన్ డ్రామాకి పిల్లలంతా ప్రాక్టీస్ ఎన్నో రోజుల నుంచి చేస్తారు, ఒక 4 రోజుల పాటు చేస్తారనమాట. ఒకసారి మా డాన్స్ గ్రూప్ లో ప్రాక్టీస్ నడుస్తా ఉంది. ఒక అబ్బాయి ప్రతిరోజు ప్రాక్టీస్ కి ఆఖరిని వచ్చే ఒక అలవాటు మొదలు పెట్టుకున్నాడనమాట. పాపం ఏదో పని వల్ల ఆ అబ్బాయి లాస్ట్ అయిపోయే ఒక అలవాటు అయిపోయింది ఆ అబ్బాయికి. మేమంతా ఆ అబ్బాయిని ఒకసారి ఒక 1 వారం రోజులు ప్రాక్టీస్ తర్వాత ఆ అబ్బాయిని పిలిచి, నాన్న నువ్వు ఇట్లాగా ఆఖరిని రావటం ఏం బాగలేదు, ఇది నీకు మంచిది కాదు, ఇలా అలవాటైపోతే, అంటే స్వామి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనేదానికి చాలా 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 ప్రాధాన్యత ఇస్తారు, స్వామికి ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది సెకండరీ అయితే ప్రాక్టీస్, మనం ఈ సాధన ఏ విధంగా చేస్తున్నాం అనేది స్వామి చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. మరి అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇలాగా ఈ అబ్బాయికి చెప్పాము. చెప్పినప్పుడు ఆ అబ్బాయి పాపం సీరియస్ గా తీసుకున్నాడు, కానీ తనకి అలవాటైపోయింది, తనకి తనలో ఒక భాగమైపోయింది లేట్ గా రావటం అనేది. సో చివరగా ఫైనల్ డే నవంబర్ 22 విద్యార్థులంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేకప్ వేసుకుంటున్నారు. అందరూ కలిసి ఇక్కడ మన కుల్వంత్ హాల్లో డాన్స్ చేయడానికి పిల్లలంతా రెడీ అయ్యి రావాలన్నమాట. అదే రోజు కూడా ఆ అబ్బాయి అలవాటు ప్రకారం లేట్ అయిపోయాడు. లేట్ అయిపోయినప్పుడు ఒక పర్టికులర్ డాన్స్ చేశాం. ఆ డాన్స్ లో ఒక టర్బన్ కట్టుకున్నాం అనమాట. అందరికీ చక్కగా టర్బన్ కట్టడం వీలైంది, కానీ లాస్ట్ రావడం వల్ల ఈ అబ్బాయికి సరిగ్గా టర్బన్ కట్టుకునే అవకాశం దొరకలేదు. టైం అయిపోయింది, స్వామి వచ్చేసారు, కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మొత్తం అందరూ స్టేజ్ మీదకి, మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, డాన్స్ చేయడానికి వెళ్లిపోయారు. డాన్స్ మధ్యలో అందరూ చాలా బాగా చేస్తున్నారు, కాని ఈ అబ్బాయి తాలూకా టర్బన్ మధ్యలో ఊడిపోయి కాళ్ళకి అడ్డం వచ్చి ఆ అబ్బాయి ఒక స్టెప్ మిస్ అయిపోయాడు. ప్రోగ్రాం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి తిరిగి వెనక్కి వచ్చి ఎంతో బాధపడుతూ, స్వామి ఎంత అందంగా నేర్పిస్తారు పిల్లలకి అనేది, ఎందుకంటే అనుభవం అనేది మనకి బెస్ట్ టీచర్ అంటారు స్వామి. అందరికీ ప్రసాదాలిచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి స్వామి దగ్గర నుంచి ప్రసాదం అందుకున్నాడు, కానీ తను తప్పు చేశాడు అన్న భావన ఆ అబ్బాయిని తొలిచివేసిందనమాట. స్వామికి క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి వెనక్కి వచ్చి మా అందరితో ఇది పంచుకున్నాడు, బ్రదర్స్ మీరెప్పుడూ కూడా డిసిప్లిన్ ని అతిక్రమించకుండా చక్కగా టైం ని మెయింటైన్ చేస్తూ మీరు ప్రాక్టీస్ కి రావాలి. ఈరోజు నాకు జరిగినటువంటి ఈ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పిస్తుంది. మీరు మనం స్వామి కోసం ఏదైనా సమర్పించేటప్పుడు దాన్ని పంక్చువల్ గా ప్రాక్టీస్ లో ఎంత బాగా మనం పెట్టి చూపిస్తామో ఆ ఫలితం కూడా స్వామికి అదే విధంగా అందుతుంది అని ఆ అబ్బాయి ఆనాడు మా అందరికీ చెప్పాడు. ఇది ఒక ఆటలో ఒక ఉదాహరణ అయితే, పాటలో మరి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. స్వామి అతిరుద్ర మహాయజ్ఞం టైంలోని వేద పండితులందరూ, ఇది 2006 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన, మొత్తం ఋత్విక్కులందరూ భజన మందిరంలో ఆసీనులై ఉన్నారు. స్వామి శ్రీ వినయ్ కుమార్ గారికి చెప్పి, అసలు పండితులందరూ ఎట్లా చదువుతున్నారు అనే ఒక ఉత్సాహంతో, స్వామి గురించి తెలుసు కదా, ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జోక్యం చేసుకుని చాలా కలుగు చేసుకుని ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టారు స్వామి. సో ఋత్విక్కులందరూ ఎట్లాగా నమ్మకాన్ని చెప్తున్నారు, పఠిస్తున్నారు అని నేను చూస్తాను అని చెప్పి స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చుంటే, అక్కడ ఉన్నటువంటి 100కు పైచిలుక ఋత్విక్కులందరూ చక్కగా శ్రావ్యమైన కంఠంతో అందరూ కలిసి సామూహికంగా వేద నమ్మకం పారాయణం ప్రారంభించారు. అంతా సకంలో స్వామి దాన్ని ఆపి వినయ్ కుమార్ గారిని పిలిచి, చూడండి ఋత్విక్కులు ఏదైతే ఇలాగా పఠిస్తున్నారో అది చాలా తప్పు విధానం అని స్వామి చెప్పారు. ఎందుకు అంటే మాకందరికీ వచ్చు అని ఒక అహంకారంతో వాళ్ళు ఇట్లా చెయ్యూపి అట్లా చెయ్యూపి మాకొచ్చు అన్న భావనతో చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి, ఇది షో కోసం చేసేది కాదు, భక్తి భావంతో చేయాలి అని స్వామి అందరికీ చెప్తూ స్వామి 3 సూచనలిచ్చారు. ఆ 3 సూచనలు చాలా చాలా ప్రధానమైనవి. మొట్టమొదటి సూచన ఏంటంటే, నిటారుగా కూర్చోవాలి. ఋత్విక్కులు అందరూ ఎవరైతే వేదం పఠిస్తున్నారో వాళ్ళందరూ నిటారుగా కూర్చుంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి మన మనసుకు చేరి, ఆ మనసులోంచి మస్తిష్కంలోకి చేరి సరైన ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుందని స్వామి చెప్పారు. అది మొట్టమొదటిది. 2వది, మనం కళ్ళు చెలించకుండా, భ్రమించకుండా, ఇటు అటు తిరగకుండా, దృష్టి బయట అంటే మనం చూపులు కళ్ళు తెరుచుకుని కానీ లోపల అంతర్దృష్టిని పెంపొందించుకుని భగవంతుడు లోపలని ధ్యానించుకుంటూ బయటకు చూస్తూ దృష్టి మాత్రం అంతరంగా ఉంది, చూపు మాత్రం బయటనుంది అని స్వామి చెప్తూ, ఇలా చేసినట్లయితే మీరు భగవంతుని మీద ధ్యాస పెడతారు. ఇంకా 3వది చాలా ముఖ్యమైనది, అందరూ కలిసి చెప్పాలి స్వామి అని స్వామి ఆ రోజు చెప్పారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే, ఒకే శృతిలో ఏకకంఠంతో అందరూ చెప్పినట్లయితే చాలా శ్రావ్యంగా వేద పఠనం వినిపిస్తుందని స్వామి ఆనాడు ఆ ఋత్విక్కులందరికీ చెప్పినటువంటి విషయం. ఒకసారి త్రయీ బృందావనంలో స్వామి విద్యార్థులంతా వేదం పఠిస్తుంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. వేదం పఠించేటప్పుడు చేతులు కదపకుండా, తల ఊపకుండా, చక్కగా నిటారుగా భగవంతుని మీద ధ్యాస పెట్టి నిటారుగా కూర్చుని చెప్పినప్పుడు దాని తాలూకా ఫలితం భగవంతునికి అది ఒక సమర్పణా భావంతో చేసినట్టవుతుందని స్వామి చెప్పారు. విద్యార్థులందరికీ అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ గా, సూచనగా అది మిగిలిపోయింది. ఆ క్రమశిక్షణని ఫాలో అవటం వల్ల స్వామికి ఇంకా చేరువయ్యే అవకాశం మనకి దక్కుతుంది. ఒకసారి మన అన్యథాశరణం నాస్తి రాసినటువంటి విజయమ్మ గారిని కలవటం జరిగింది ఏదో సందర్భంలోని. జరిగినప్పుడు అమ్మగారితో మాట్లాడుతూ, అమ్మ మీరు ఇంతసేపు ఎట్లాగా కూర్చోగలుగుతున్నారు, ఆమెకి 80 పై ఏళ్లు, మేము ఒక అరగంట రికార్డింగ్ చేసేసరికి మేము చాలా అలసిపోయి ఇటు లేచి అటు లేచి రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అమ్మ మాత్రం అట్లా కూర్చుని ఒక చేతికర్ర పట్టుకుని ఒకే పొజిషన్లో ఒక గంటన్నర పాటు అలాగే కూర్చోగలిగారు. అప్పుడు అడిగాం ఆవిడ్ని, అమ్మ మీరు ఇంతసేపు ఎట్లాగా కదలకుండా కూర్చోగలుగుతున్నారు అంటే, చెప్పారు ఇదంతా స్వామి స్ట్రిక్ట్ డిసిప్లినరియన్ గా ఉండటం వల్ల కలిగిన అనుభవం నాన్న, ఎందుకంటే అప్పటి రోజుల్లో మేం భజనలో కూర్చున్నాము అంటే 3 గంటలు 4 గంటలు 5 గంటలు 8 గంటలు ఎన్ని గంటలైనా సరే ఒక పొజిషన్లో కూర్చుంటే ఆ పొజిషన్ నుంచి లేచే అవకాశాన్ని ఇచ్చేవారు కాదు స్వామి. మంచినీళ్లు తాగడానికి కూడా లేచినప్పుడు స్వామి ఒక్కసారి అట్లా చూసేవారు, దానికి మేము ఎక్కడ వాళ్ళం అక్కడే నిలిచిపోయేవాళ్లమి అని ఆనాడు విజయమ్మ గారు మా అందరితో పంచుకున్నారు. ఎందుకంటే మన మైండ్ని ఎప్పుడైతే మనం డిసిప్లిన్ చేస్తామో మన బాడీ కూడా దానికి డిసిప్లిన్ అవుతుంది. మన బాడీ మన చేతిలో ఉన్నది కానీ మన మైండ్ భగవంతుని చేతిలో ఉన్నది. మన భగవాన్కి మన మైండ్ని ఎప్పుడు సమర్పించినట్లయితే అది తప్పకుండా క్రమమైన పద్ధతిలో అది చేయాల్సిన పని చేస్తూ భగవంతుని మీద నిరంతర ధ్యాసను ఉంచి పెడుతుంది అన్న ఒక విశ్వాసంతో మనం పని ముందుకు చేయాలి. మరి ఈ చక్కని పాట విన్న తర్వాత ఇంకొకసారి స్వామి ఏం చెప్పారు అనేది విందాం. స్వామి, మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందటానికి ఎన్నో సూచనలు చేశారు. ఈ క్రమశిక్షణ గురించి స్వామి ఎన్నో మాటలు మనకి వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా అందరికీ ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. మరి స్వామి చెప్పినటువంటి చిట్కాలు మనం తెలుసుకోవాలి. అది మనకి చాలా దోహదపడుతుంది మన జీవన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక సాధనలో. ఒకసారి శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తకం రచించినటువంటి కన్నాంబ గారు, కరుణాంబ రామ్మూర్తి గారు, స్వామితో సంభాషణలో ఈ విధంగా స్వామి ఆమెకి సూచనలిచ్చారు. ఇది ఆమెకే కాదు, స్వామి ఇచ్చినటువంటి ఈ ఉపదేశం మానవాళ్ళంతటికీ ఉపయోగపడుతుందండి. ఆమెతో ఏమన్నారంటే, ప్రతిరోజు 3 నుంచి 6 గంటల లోపు భగవంతునికి సమయం కేటాయించి, ఒక 10 నిమిషాలైనా సరే భగవంతునితో ఒక 1-to-1 కనెక్షన్ మనం ఏర్పరచుకుని భగవన్ నామం జపించినప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది అని స్వామి చెప్పారు. ప్రతి ఒక్కరం స్వామి భక్తులంతా, స్వామి విద్యార్థులు అందరూ పొద్దున్న లేసేటటువంటి ఒక అలవాటు ఏర్పరచుకుంటారు చాలా మంది. కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాము. ఇప్పుడు పొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేయాలి అంటే ప్రతిరోజు కుదరటం లేదు అని ఒక కంప్లైంట్ మనం ఇచ్చే అవకాశం, ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది స్వామికి. మరి కరుణాంబ రామ్మూర్తి గారు, కన్నమ్మ గారు కూడా అదే అన్నారు, స్వామి చేయగలుగుతున్నాం గాని అప్పుడప్పుడు మాకు బ్రేక్స్ వస్తున్నాయి స్వామి అన్నారట. అంటే స్వామి దానికి ఒక, అంటే స్వామి ఎంత బ్యూటిఫుల్ మాస్టర్, మనకి ఇంతకన్నా అందమైనటువంటి గురువు మనకి జీవితంలో ఈ యుగాలు గడిచినా సరే మనకి దొరకరు అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వామన్నారట, అలాగా ఏం పర్వాలేదు, మీరు ఒక పొలం దున్నుతున్నారనుకోండి, ఆ పొలం దున్నడానికి మీరు 2 ఎడ్లను పెడతారు. ఆ ఎడ్లు పొలం దున్నుతున్న సమయంలో మధ్యలో ఆగిపోతే ఏం చేస్తారు మీరు? అంటే కన్నమ్మగారు అంటున్నారు, స్వామి అది కర్రెచ్చుకుని దాన్ని కొట్టి దాన్ని ముందరకి సాగునంపుతాం. మరి అదే చేయవలసింది. మీ మనసు ఆ ఎడ్ల వంటివి. మీ మనసు అప్పుడప్పుడు ఆగిపోతుంటుంది, మీ శరీరం ఆగిపోతుంటుంది, మీ కంట్రోల్లో అప్పుడప్పుడు పరిస్థితులు ఉండవు. అలాంటి టైంలో భగవంతుణ్ణి తలుచుకుని కాదు ఇలా చేయాలి ఇలా చేయాలి అని మనం మనల్ని మనం ప్రోత్సహించుకుని చేసినట్లయితే ఆ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. ఎందుకు అని కన్నమ్మగారు స్వామిని తరచి తరచి అడిగారనమాట, ఎందుకు స్వామి ఇంత కష్టపడాలి అంటే. స్వామన్నారు, మరి భగవంతునితో సమయం గడపాలి అంటే ఆ సాధన, అదొక సాధన, ఆ సాధనను మనం చేయాలి అంటే ఈ మనసు అనేటటువంటి, ఈ హృదయం అనేటటువంటి ఒక పొలాన్ని మనం దున్నాలి. దీనికి 2, ఒకటి మానవ ప్రయత్నం, 2వది భగవంతుని అనుగ్రహం. ఈ మానవ ప్రయత్నం అనేది ఈ దున్నటం, సాధనలో మనం మన మనసుని ముందుకు తీసుకువెళ్లటం. భగవద్ అనుగ్రహం అనేది వర్షం లాంటిది. ఈ 2లో ఏదొక్కటి లేకపోయినా సరే చాలా కష్టమవుతుంది. అరే ఇప్పుడు వర్షం పట్టం లేదని మన ఫార్మర్స్ దున్నటం ఆపేస్తున్నారా? లేదు కదా, జాగ్రత్తగా రెడీగా ఉంచుతారు ఆ ఫీల్డ్ ని వర్షం పడేంత వరకు. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. భగవంతుని అనుగ్రహం కూడా అటువంటిదే. అందుకనే మన మైండ్ ని మనం పుష్ చేసి దాన్ని డిసిప్లిన్ చేసి ఎప్పుడైతే ఈ హృదయం అనేటువంటి ఆ భూమిని సాగుతామో అప్పుడు భగవద్ అనుగ్రహం ఎప్పుడు పడితే అప్పుడు అది చక్కగా చిగురించి మంచి ఫలితాన్ని ఇస్తుందని స్వామి చెప్పారు. మనం కూడా ఎంత కష్టమైనా సరే భగవంతునితో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవటానికి సాధన ప్రతిరోజు చేస్తే, ఎందుకంటే స్వామి ఎప్పుడు అంటారు, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఒక్కసారి కూడా భగవంతుని తలుచుకోలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారని స్వామి ఎంతో చింతపడుతూ మనందరితో ఎన్నోసార్లు పంచుకోవడం జరిగింది. ఒక్కసారి ఈ సాధనను, సాధనా ప్రక్రియను మనం అలవర్చుకున్నట్లయితే ఇది ఒక క్రమశిక్షణగా మనకి అలవాటైపోయి మన జీవితంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని, పాజిటివ్ చేంజ్ ని తీసుకొస్తుందని స్వామి చెప్పారు. అందుకే బ్రహ్మముహూర్త సమయంలో మనం ఒక్కసారైనా సరే భగవన్ నామాన్ని మనం జపించినట్లయితే ఎంత కష్టమైనా సరే మన మనసుని, మన శరీరాన్ని దానికి అలవాటు పడేటట్టు చేస్తే మన ఆధ్యాత్మిక పురోగతి చాలా బాగుంటుందని స్వామి చెప్తారు. మరి మన కాలం ఆసన్నమవుతుంది, మనం ఆపవలసి వస్తుంది. ఇప్పుడు క్రమశిక్షణ గురించి మరి ఇంకా ఎన్నో 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 విషయాలు స్వామి చెప్పినవి మనం తర్వాతి భాగాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.